29 శ్లోకం
చూడండి.
జరా మరణ మోక్షాయ మమాశ్రిత్యయతంతి యే
బ్రహ్మ తద్విదు కృష్ణం
అధ్యాత్మం కర్మ చాఖిలం.
జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం, ఈ నాలుగింటిని కలిపి జరామరణ దుఃఖాలు అన్నారు. జరామరణ రెండు చెప్పినప్పటికీ కూడా ఈ నాలుగు దుఃఖాలే, మామూలు దుఃఖాలు కాదు, మహాదుఃఖాలు. మరి వీటి నుంచి విడుదల పొందాలి. మానవుడు ప్రతి వాడు కూడా కోరుకునేది ఇదే, ఈ నాలుగు దుఃఖాల నుంచి కూడా విడుదల పొందాలి. అయితే ఎలా పొందుతారు, అసలు ఎందుకు పొందాలి అంటే, మన యొక్క మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఈ దుఃఖాలు లేకుండా ఉండాలి. బాగా తీవ్రమైనటువంటి దుఃఖాలు ఉన్నాయనుకోండి, శాస్త్రాన్ని వినబుద్ధి కాదు, సాధనలు చేయబుద్ధి కాదు, భగవంతుణ్ణి కూడా గుర్తు చేసుకోబుద్ధి కాదు. కాబట్టి మన యొక్క మనస్సు ప్రశాంతంగా ఉండటానికే మనకి దుఃఖాలు లేకుండా ఉండాలి. భగవంతుణ్ణి సేవించాలంటే ప్రశాంతమైనటువంటి మనస్సు ఉండాల. కాబట్టి భగవంతుణ్ణి చేరాలన్నా, భగవంతుణ్ణి సేవించాలన్నా, భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలన్నా, శ్రవణం చేయాలన్నా మన యొక్క మనస్సు ప్రశాంతంగా ఉండాల. ప్రశాంతంగా ఉండాలంటే ఈ దుఃఖాల యొక్క భయం లేకుండా ఉండాలి. జన్మ దుఃఖం అది ఎప్పుడో జరిగిపోయింది, జరా దుఃఖం ముసలితనం వస్తే ఆ దుఃఖం, వ్యాధి దుఃఖం ఎప్పుడైనా రావచ్చు, వ్యాధులు ముసలితనంలోనే వస్తాయని కాదు ఎప్పుడైనా రావచ్చు. మరణ దుఃఖం ఎప్పుడో ఒకప్పుడు ఉంది, దాని గురించి తలుచుకొని భయపడతా ఉంటాం. కాబట్టి నేను ఆత్మను అనేటువంటి స్థిరమైనటువంటి నిశ్చయం మనకు కలగాలంటే, ఆత్మను అనేటువంటి స్థితిలో మనం ఉండాలంటే, నేను ఆత్మను అనేటువంటి సాధన నిరంతరము కూడా చెయ్యాలంటే, ఖచ్చితంగా సమస్తమైనటువంటి దుఃఖాలు లేకుండా ఉండాలి. దేహంగా ఉంటే వ్యాధుల యొక్క భయం, వ్యాధుల బాధలు, మనసుగా ఉంటే అనేకమైనటువంటి చింతలు, ఆలోచనలు. కాబట్టి మనసుగా ఉన్నా శరీరంగా ఉన్నా మనకి బాధే. ఆత్మగా ఉంటే ఏ రకమైన బాధలు లేవు. ఇప్పుడు మనం నిజంగా ఆత్మగా ఉండటంలో మనం ఏమనుకుంటామంటే, ఏమండి ఆత్మగా ఉన్నామనుకోండి మరి వ్యాధి కనుక వస్తే మనం బాధపడవా, మనం బాధపడవా అంటే మనం అంటే ఎవరు, ఆత్మ బాధపడదు దేహం బాధపడతా ఉంటుంది, వ్యాధి కనుక వస్తే దేహం బాధపడతా ఉంటుంది, ఏవైనా మానసికమైన ఇబ్బందులు వస్తే మనసు బాధపడుతుంటుంది. ఆత్మగా ఉంటే ఇక నీకు ఆ బాధలు నీకు లేవు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే, నేను ఆత్మని అని అనుకుంటా, ఆత్మనని అనుకుంటున్నావు మరి నాకు బాధలు ఎందుకు వచ్చినాయి అండి అని అడుగుతాం. అంటే ఆత్మగా ఉండలేదు కనుక బాధలు వచ్చినాయి, నువ్వు మన శరీరాలుగా ఉన్నావు కాబట్టి బాధలు వచ్చినాయి. కాబట్టి బాధలన్నీ కూడా ఆత్మగా ఉంటే ఉండవు, అందుకనే మనం ఆత్మగా ఉండాల, ఆత్మనని తెలుసుకోవాలా, సాధన చేయాలా, ప్రయత్నం చేయాలా, ఆత్మగా ఉండాల. ఆత్మగా ఉంటే ఆనందమే ఆనందం, ఎందుకనంటే ఆత్మ ఆనంద స్వరూపం గనక, ఆత్మ అనేటువంటిది ఆనందమే, ఆనందమే ఆత్మ, ఆత్మే ఆనందం కనుక ఆనందంగా ఉంది. మరి దుఃఖాలండి, దుఃఖాలనే అసలు ఉండనే ఉండవు. అందుకని ఆత్యంతిక దుఃఖ నివృత్తి శాశ్వత ఆనంద ప్రాప్తి అన్నారు. మోక్షం అంటే ఏమిటి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి శాశ్వత ఆనంద ప్రాప్తి. మరి ఇలాంటి స్థితి మనకి ఎట్లా వస్తుంది, అలా ఉండాలి అని అంటే మనకి వేదంలో నేను చెప్పుకున్నాం అదిగో అదే సోహం భావనతో పూజ. భగవంతుడిని పూజించాల. ఎలా పూజించాల? పూలతో కాదు, నైవేద్యాలతో కాదు, మంత్రాలతో కాదు, ఇంకా దేనితో కాదు, దేనితో? సోహం భావేనా, సోహం భావనతో పూజించాల. అందుకనే చెప్పారు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఈ దేహమే దేవాలయం. ఇదేదో చాలా తేలికైందని అనుకోబాకండి. ఈ దేహం దేవాలయం. అక్కడ ఉన్న దేవాలయాన్ని ఎవరు కట్టారు? పరివాళ్ళు సిమెంట్ తోటి ఇసుకతోటి వాటితోటి కట్టారు. ఈ దేవాలయాన్ని ఎవరు తయారు చేశారు? సాక్షాత్తు భగవంతుడే తయారు చేశారు. దీన్ని ఇటుకలతోటి ఇసుకతోటి సిమెంట్ తోటి గట్లా కాబట్టి సాక్షాత్తు భగవంతుడు తయారు చేసినటువంటి దేవాలయం కనుక ఈ దేవాలయం చాలా గొప్పది కాదు. అయితే ఏమండి, దాంట్లో దేవుడు ఉన్నాడు కదండి, అందుకని దాన్ని దేవాలయం అన్నాం. మరి ఇందులో దేవుడు లేడా? నేనే నీలో కూర్చున్నాను అయ్యా అంటున్నాడు. నేనే ఈ దేహంలో కూర్చున్నాను. జీవో దేవ సనాతన. ఈ జీవుడే సనాతనమైనటువంటి దేవుడు. కాబట్టి ఎంతకంటే గొప్ప దేవాలయం ఎక్కడుంది? నువ్వు ఎక్కడెక్కడికి పరిగెత్తాలా? ఎక్కడికి పరిగెత్తితే మాత్రం అక్కడింకేముంది దీనికంటే మించినటువంటి దేవాలయం. కానీ నువ్వేమనుకుంటున్నావంటే ఈ దేవాలయం ఏముందండి, అది కోట్లు పెట్టి ఖర్చు కట్టించాం కదా అని అనుకుంటున్నావు. అది కోట్లు పెట్టి కట్టించావు కానీ నువ్వు ఒక 10 కోట్లు 50 కోట్లు ఇస్తే నువ్వేమైనా కట్టి దీన్ని తయారు చేస్తావా? ఏ సైంటిస్టులైనా, ఏ మేధావులైనా, ఏ మహానుభావులైనా ఒక దేహాన్ని తయారు చేస్తారా? 100 కోట్లు పెట్టినా, 100,000 కోట్లు పెట్టినా దేహాన్ని తయారు చేయటం ఈ భూమి మీద పుట్టినటువంటి వాడికి ఎవరికి తాచాత కాదు. మరి అటువంటిది ఈ దేహో దేవాలయ ప్రత అని చెప్పింది. ఇక అందులో దేవుడు ఎవరు? అదిగో అక్కడేమో మనం తయారు చేయించాం ఒక విగ్రహాన్ని, అది రాతితోటో మట్టితోటో ఇంకా ఏదో కొయ్యతోటో చెక్కతో దేనితో తయారు చేయించాం. మరి ఇక్కడ దేనితో తయారు చేయించాం దేవుణ్ణి? స్వయంగా భగవంతుడు ఇక్కడ కూర్చున్నాడు, జీవుడుగా కూర్చున్నాడు, జీవుడు అనేటువంటి వేషం వేసుకొని కూర్చున్నాడు. కాబట్టి దీనికంటే మించినటువంటి దేవాలయం ఇంకేమీ లేదు తెలిస్తే. కనుక ఇక్కడ దేవుణ్ణి పూజించు. ఎలా పూజించాలండి? సోహం భావేన పూజయే, సోహం భావనతో పూజించు అన్నారు. సహా అహం, అది నేనే, ఆ పరమాత్మ నేనే, ఆ పరమాత్మ నేనే అనేటువంటి భావన నిరంతరము చేస్తే అది పూజ. ఆ పూజతో సమానమైనటువంటి పూజ ఈ ప్రపంచంలో ఇంతకు ముందు లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు ఉండదు. పైసా ఖర్చు లేదు. ఎల్లప్పుడూ కూడా నిజమైనటువంటి భావనతోటి, శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాలన్నీ గ్రహించినటువంటి బుద్ధితోటి అది నేనే, ఆ పరమాత్మ నేనే, సోహం అని చేయాలి. ఇది అత్యద్భుతమైనటువంటిది. ఆ పరమాత్మ నేనే అని చేసేటువంటి పూజ అసలైనటువంటి పూజ. అట్లా చేస్తే చెయ్యగా 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 అలా ఆత్మగా ఉండిపోతాం. అప్పుడు అంతటా ఆత్మదర్శనమే. మనం ఆత్మగా ఉంటే అంతా ఆత్మదర్శనమే, అంతా ఆత్మే. అందరినీ ఆత్మగా చూస్తావు, అన్నింటినీ ఆత్మగా చూస్తావు, అన్ని సమయాల్లో ఆత్మగా చూస్తావు, అన్ని కర్మల్ని ఆత్మగా చూస్తావు. సర్వం బ్రహ్మమయం, సమస్తం ఆత్మ, సర్వం బ్రహ్మం, సమస్తం పరమాత్మ, సర్వం వాసుదేవాహ, వాసుదేవ సర్వమితి, అంత పరమాత్మే అనేటువంటి భావన మనలో స్థిరపడుతుంది. ఎప్పుడు నేను ఆత్మననే భావన స్థిరపడితే అంత పరమాత్మే అనేటువంటి భావన స్థిరపడుతుంది. ఇదే మనం జీవితంలో సాధించాల్సింది. అసలు దానికోసమే మనం పుట్టాము. దానికోసం పుట్టి ఎందుకు పుట్టామో మర్చిపోయి ఏదేదో చేస్తున్నాం. కానీ పుట్టింది మాత్రం అందుకోసం, మనం జన్మించింది అందుకోసం. దీనికోసం ఇంతకుముందు ఎన్నో జన్మలు కూడా ప్రయత్నం చేశాము కొంత. ఆ ప్రయత్నం కారణంగానే ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం ప్రారంభించాం. ఆ ప్రయత్నం లేకపోతే ఇప్పుడు ప్రయత్నం చేసేవాళ్ళం కాదు, తెలిసేదే కాదు. ఇది మాత్రం తెలిసిందే అని అంటే మనం ఇంత ముందు చేసుకున్నటువంటి పుణ్యాల వల్ల. కాబట్టి జీవితంలో ఇది సాధించటమే నా పరమ లక్ష్యం అనేటువంటి భావన మనకు ఉండాల. అనేకమైనటువంటి మానవ జన్మల్లో పుణ్యకర్మలు చేయటం వల్ల, దైవ కార్యాలు చేయటం వల్ల, సత్కార్యాలు చేయటం వల్ల పనులకి ఎంతో కొంత ఉపయోగం అనేటువంటి పనులు చేయటం వల్ల వీటన్నిటి కారణంగా మనకి ఈ జన్మ వచ్చింది. ఏమి జన్మ? మానవ జన్మ. మోక్షాన్ని కావాలనుకునేటువంటి జన్మ, మహాత్ముల యొక్క సాంగత్యం లభించినటువంటి జన్మ, శాస్త్రాలను తెలుసుకునేటువంటి జన్మ. కాబట్టి ఇలాంటి జన్మ వచ్చింది. ఈ జన్మ వచ్చింది కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటివరకు ఎట్లా దుర్వినియోగం చేసుకున్నా తెలిసిన తర్వాతనైనా సద్వినియోగం చేసుకోవాలి. అలాగనే చేసుకుంటేనే ఈ జన్మ సార్థక్యత, లేకపోతే నిరర్థకం అయిపోతుంది ఈ జన్మ కాస్త. కాబట్టి ఇలా మనం సార్థకం చేసుకోవాలి. కాబట్టి దైవ కార్యాలు, పుణ్యకార్యాల కారణంగా మనకు లభించినటువంటి ఈ మానవ జన్మని మోక్ష భావనతోటి, మోక్షం కావాలి అనేటువంటి భావనతోటి, సద్గురువుల యొక్క సాన్నిహిత్యంతో శాస్త్రాన్ని తెలుసుకుంటూ మనం ఈ సాధన అనేటువంటిది చేయాలా. అప్పుడే సార్థకం. సాధన చేస్తే సార్థకం, లేకపోతే నిరర్థకం. ఎవరు ఇలా చేసి మరణ సమయంలో కూడా భగవంతుణ్ణి తలుచుకోగలుగుతారు అనేటువంటి విషయం తెలియాలి. ఎందుకనంటే మరణ సమయంలో దేన్ని తలుచుకుంటే అదే అవతం. ఎవడో ఒక ఆయన మరణ సమయంలో దారిన పోతున్న కుక్కను చూసి అదే నయమండి నాకంటే అన్నాడు, అలాగనే పుట్టాడు. అందుకని మరణ సమయంలో ఏదో తలుచుకోవటం కాదు, భగవంతుణ్ణే తలుచుకోవాలి. మరి మరణ సమయంలో భగవంతుణ్ణి తలుచుకునేటువంటి వాడు ఎవరు? ఎటువంటి వాడు మరణ సమయంలో భగవంతుణ్ణి తలుచుకోగలుగుతాడు అని అంటే, అదిగో దానికి చెప్తున్నారు ఇక్కడ మనకి 30వ శ్లోకం చూడండి.
సాధి భూతాది దైవం మాం,
సాధి భూతాది దైవం మాం,
ఆది యజ్ఞం చ ఏ విదుః,
సాధి యజ్ఞం చ ఏ విదుః,
ప్రయాణ కాలేపి చ మాం,
ప్రయాణ కాలేపి చ మాం,
ఏవి దుర్యుక్త చేతసః,
ఏవి దుర్యుక్త చేతసః,
ఆది భూతాది దైవం మాం,
సాది భూతాది దైవం మాం,
ఆది యజ్ఞం చ ఏ విదుః,
సాది యజ్ఞం చ ఏ విదుః,
ప్రయాణ కాలేపి చ మాం,
ప్రయాణ కాలేపి చ మాం,
దేవి దుర్యుక్త చేతసః,
దేవి దుర్యుక్త చేతసః. నమస్కారం గురుగారు.
సాది దైవం, సాది భూతాది దైవం అంటే సా అధిభూత అంటే అధిభూత అధిదైవం తో కూడినటువంటి, అధిభూత అధిదైవంతో కూడినటువంటి, సాధి యజ్ఞం చ అధి యజ్ఞంతో కూడినటువంటి, మాం నన్ను అంటే పరమాత్మని. ఎవరంట పరమాత్మ? అధిభూత అధిదైవ అధి యజ్ఞాలతో కూడినటువంటి వాణ్ణి అని పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ. అధిభూత అధిదైవ అధి యజ్ఞాలతో కూడినటువంటి నన్ను ఎవరైతే విదుహు తెలుసుకుంటారో, ఎవరైతే నన్ను అట్లా తెలుసుకుంటారో, పరమాత్మని ఆ పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలతో తెలుసుకుంటారో, ఏ అటువంటి వాళ్ళు యుక్త చేత సహా మనస్సుని ఎల్లప్పుడు కూడా స్వాధీనంలో పెట్టుకొని ప్రయాణకాలే అపి, ప్రయాణకాలే అపి, ప్రయాణకాలంలో కూడా. ఏమిటి ప్రయాణం? ఏ ఊరికి ప్రయాణం? ప్రయాణం అంటే అక్కడికి, అంటే దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళేటువంటి సమయంలో కూడా ఆ ప్రయాణం, దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళటం. మనం ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్తామే, అలాగే ఈ దేహాన్ని వదిలిపెట్టి ఇంకో దేహం కోసం పోతాం కదా, అదే ప్రయాణ కాలం. ఆ ప్రయాణ కాలంలో కూడా ఆ కూడా మర్చిపోకూడదు మనం. ప్రయాణ కాలంలో కూడా మాం విదుహు నన్ను తెలుసుకోగలుగుతారు, నన్ను తలుచుకోగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అంటే పరమాత్మని తలుచుకోవాలంటే ప్రాణం పోయే సమయంలో పరమాత్మని తెలుసుకోవాలని అంటే నిరంతరము కూడా ఆ పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకోవాల. పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని ఇక్కడ ఏం చెప్పారు, అధిభూత అధిదైవ అధియజ్ఞాలతో కూడినటువంటి నన్ను ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే ప్రాణ ప్రయాణ సమయంలో కూడా నన్ను తెలుసుకోగలుగుతారు, నన్ను చేరుకోగలుగుతారు అని భగవాన్ ఇక్కడ మనకి హామీ ఇస్తున్నాడు. కాబట్టి నా సమగ్రమైనటువంటి స్వరూపాన్ని, పరమాత్మ యొక్క సమగ్ర స్వరూపాన్ని పూర్తిగా తెలియజేస్తాను అని భగవానుడు ఈ అధ్యాయ ప్రారంభంలో చెప్పాడు. మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మొట్టమొదటి శ్లోకం దగ్గరికి పోతే ఏం చెప్పాడు, దేనిని తెలుసుకుంటే ఈ సర్వము తెలిసినట్టు అవుద్దో దాని గురించి చెబుతానన్నాడు. అంటే పరమాత్మను గురించి, వాటి పరమాత్మను గురించి పరమాత్మే చెబుతున్నాడు, చెబుతానన్నాడు, ఇప్పుడు చెప్పేశాడు. ఏమంటున్నాడు, నా స్వరూపం ఎలాంటిది అని అంటే అధిభూత అధిదైవ అధియజ్ఞాలతో కూడినది అని. ఇక్కడ ఒక రహస్యం ఉంది, ఏమిటనంటే ఈ మూడు పదాలు కూడా 8వ అధ్యాయంలో మనకు వస్తాయి. అంటే దాంట్లోకి మనల్ని చిన్నగా దించుతున్నారు. ఇంతవరకు అంతా 7వ అధ్యాయంలో పరమాత్మ యొక్క తత్వాన్ని చెప్పుకుంటూ వచ్చారు, ఇప్పుడేమో పరమాత్మ యొక్క యథార్థ తత్వం ఈ మూడు పదాలు చెప్పారు. ఈ మూడు పదాలు మళ్ళీ అక్కడికి పోవాలి. అయితే మరి అప్పుడు దాకా ఉంటే మనకెట్టా ఏం తెలియదుగా, అందుకని కొద్దిగా నన్ను తెలుసుకోవాలి కదా. అందుకని ఏమిటి, అధిభూతం అంటే ఏమిటి, అధిదైవం అంటే ఏమిటి, అధియజ్ఞం అంటే ఏమిటి. అధిభూతం అని అంటే ఈ దేహం, ఈ జడమైనటువంటి దేహం అధిభూతం అంటే నశించిపోయేటువంటి జడవర్గ రూపమైనటువంటి ఈ దేహమే అధిభూతం. సరేనండి, అధిదైవం అని అంటేనో, అంటే ఇందులో ఉన్నటువంటి జీవుడే అధిదైవం. ఆ జీవుడు ఎలాంటి వాడు, నిజంగానేమో జడమైనటువంటి వాడు కానీ చైతన్యంతో కూడి చైతన్యవంతంగా కనపడతా ఉంటాడు, అన్ని పనులు చేస్తున్నాడు కదా. కాబట్టి అన్ని పనులు చేసేటువంటి జీవుడు అధిదైవం. మరి అధియజ్ఞుడు అంటే ఎవరండి, అంతర్యామిగా అంతటా ఉన్నటువంటి పరమాత్మ. కాబట్టి మూడు పదాలు ఏంటంటే, ఒకటేమో జడమైన దేహం, రెండోదేమో జడ చైతన్యమైనటువంటి జీవుడు, మూడోదేమో అచ్చగా చైతన్యమైనటువంటి పరమాత్మ. కాబట్టి పరమాత్మ యొక్క యథార్థ తత్వం ఏమిటయ్యానంటే ఇది. కనుక ఈ దేహము, జడమైన దేహము పరమాత్మే, జీవుడు పరమాత్మే, పరమాత్మ పరమాత్మే, పరమాత్మే ఈ రకంగా మనకు కనపడతా ఉన్నాడు. కనుక ఈ మొత్తం కూడా భగవంతుడి యొక్క స్వరూపంగా, భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఎవరు తెలుసుకుంటారో అదిగో అలాంటి వాళ్ళే ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళేటువంటి సమయంలో కూడా ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళై, నిలకడైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళై ఆ భగవంతుణ్ణే పొందుతారు అని. ఇక్కడ భగవంతుణ్ణే పొందుతారు అనగానే ఏదో మోక్షం వస్తుంది అని మాత్రం అనుకోవద్దు. మోక్షాన్ని పొందుతారని కాదు, కానీ భగవంతుణ్ణి పొందటానికి అంటే మోక్షాన్ని పొందటానికి అనుకూలమైనటువంటి జన్మ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మోక్ష అంటే మనం జీవించి ఉండగా మోక్షం పొందాల. మోక్షం పొందిన తర్వాత కూడా ఇంకా ఈ దేహం ఉంటుంది కొంతకాలం, అది ఎంతకాలం ఉండటం కోసం వచ్చిందో అంతకాలం ఉంటుంది. కనుక అలా మోక్షం పొందినటువంటి వాళ్ళు దేహం రాలిపోగానే వాళ్ళు పరమాత్మతో ఐక్యం, ఇప్పుడే అయ్యారు కానీ చూచే వాళ్ళకి తెలియదు. కనుక దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు పరమాత్మలో ఐక్యం అయిపోరు. కానీ ఎవరైతే పరమాత్మను తలుచుకోగలుగుతారో, పరమాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తలుచుకోగలుగుతారో అదిగో అటువంటి వాళ్ళు పరమాత్మను స్మరించగలుగుతారు. పరమాత్మ జ్ఞాపకం వస్తాడు, గుర్తు వస్తాడు. కనీసం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా కానీ చెబితే రామానవయ్య, కృష్ణానవయ్య, నారాయణానవయ్య అని అంటే అనగలుగుతాడు. ఒకవేళ నోరు పడిపోతే లోపల మనస్సులో అనుకోగలుగుతాడు. అది ఏమంటే పైకి అనలేదండి, పైకి ఎక్కడ నోరు పడిపోయిన తర్వాత, కాబట్టి లోపల మనసులో అనుకోగలుగుతాడు, అది గొప్ప. కాబట్టి మరణ సమయంలో కూడా అందుకనే మనకి తర్వాత అధ్యాయంలో అంతకాలే చ మామేవ స్మరణ్ముక్త్వా కళేబరం. అంతకాలే చ అంత్యకాలములో కూడా, ఆ కూడా అనేటువంటి మాట ప్రధానం కాకపోతే భగవంతుడు అక్కడ అంతకాలే చ అన్నాడు. అంతకాలేన అనేవాడు అంటే అంత్యకాలములో అని, దానిది అంత్యకాలే చ అంటే ఆ అంత్యకాలములో కూడా భగవంతుణ్ణి స్మరించాలి. మరి అంత్యకాలంలో భగవంతుణ్ణి స్మరించగలిగేటువంటి వాడు ఎవడు? ఎల్లప్పుడూ భగవంతుణ్ణి స్మరించేవాడే అంత్యకాలంలో స్మరిస్తాడు. అంతే తప్ప జీవితం అంతా దేనికోసమో గడిపి డబ్బులని, ఇళ్ళు వాకిళ్ళని, బంగారం అని, అదని, పిల్లలని, భార్య అని, బిడ్డని, మిత్రులని అన్నిట్లో గడిపి చివరిలో భగవంతుడు గుర్తురమ్మంటే ఎట్టొస్తాడు? పాపం రాడు. కాబట్టి మనం జీవితం అంతా కూడా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి అని మనం భావం. కాబట్టి ఇలా భగవంతుణ్ణి అంత్యకాలంలో స్మరించాలి అని అంటే భగవంతుడి యొక్క యథార్థ స్వరూపాన్ని ముందు తెలుసుకోవాలి. భగవంతుడి యొక్క యథార్థ స్వరూపం ఎట్లా తెలుస్తుంది? శాస్త్రాల ద్వారా తెలుస్తుంది, ఉపనిషత్తుల ద్వారా తెలుస్తుంది, ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత ద్వారా తెలుస్తుంది, వీటిని తెలియజెప్పేటువంటి సద్గురువుల ద్వారా తెలుస్తుంది. అలా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత జీవితం అంతా కూడా ఆ ఆత్మచింతనతో, పరమాత్మ చింతనతో గడపాలి. అలా గడపకుండా ఇప్పుడేం తొందర వచ్చిందండి, నీ వయసు ఎంత, ఇలా అనేవాళ్ళు మన చుట్టూ ఎంతమందో ఉంటారు. ఇంట్లో ఉంటారు, వీధిలో ఉంటారు, ఇంకా కనిపించిన కాడల్లా మాట్లాడతానే ఉంటారు. ఏమని అప్పుడే ఎందుకు, నీకు ఎంత వయసు వచ్చింది ఏంటి, ఇప్పుడే భగవంతుడు అది ఇది శాస్త్రాలని ఈ పట్టుకొని కూర్చుంటావా ఏంది, హాయిగా సరదాగా జీవితాన్ని గడపాలి కానీ అని అంటూ ఉంటారు. కానీ అలాంటి మాటలు కనుక వింటే అప్పుడప్పుడు కొంతమందికి మనసు చెదురుద్ది, అంటే స్థిరమైనటువంటి మనసు లేకపోతే చెదురుతుంది. కానీ కొద్దిగా ఆలోచిస్తే మరి ఇది ఎప్పుడో చివరిలో కదా అంటారు కదా, ఆ చివరి ఎప్పుడో ఎవరైనా చెబుతారా? ఆ అనేవాళ్ళు ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు ఎందుకు చివరిలో అంటారు అనుకో, చివరి ఎప్పుడు చెప్పండి, ఏ సంవత్సరంలో నేను ప్రారంభొద్దా నాకు, మీరు చెప్పండి ఆ సంవత్సరం మొదలు పెడతాను అని అంటే వాళ్ళు ఏమైనా చెప్పగలుగుతారా? వాళ్ళది వాళ్ళకే తెలియదు, నీదేం తెలుస్తుంది. కనుక ఇలాంటి మాటలన్నీ కూడా వ్యర్థమైనటువంటి మాటలు. ఇంకోటి ఏంటంటే మనం భగవంతుడి వైపు తిరగలేదు కదా, వీళ్ళు తిరిగి మనకంటే ఎక్కువ పుణ్యం సంపాదించుకుంటారేమో, కాబట్టి ఆ పుణ్యం సంపాదించుకోకుండా ఉండాలంటే వీళ్ళ మనసుని మనం చెడగొట్టాలి అని అనుకునేవాళ్ళు చెబుతుంటారు ఈ మాట. ఒక గ్రామంలో భార్యాభర్తలు ఉన్నారు, భార్య మాత్రం పరమభక్తురాలు, భర్తకి మాత్రం భక్తి అనేటువంటిది లేనే లేదు. భార్య ఎప్పుడు పూజలు పారాయణలు చేస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటుంది, భర్త మాత్రం ఎప్పుడు దైవాన్ని స్మరించేటువంటి పనే లేదు ఆయనకి. ఎల్లప్పుడు కూడా ఏదో రకంగా సంపాదించుకోవటం, దానికోసం కష్టపడటం, ఆ వ్యాపారం చేద్దాం, ఈ వ్యాపారం చేద్దాం, ఆ ఊరు వెళదాం, ఈ ఊరు వెళదాం, ఆ వస్తువు తెద్దాం, ఈ వస్తువు తెద్దాం అనేటువంటి ఈ వ్యవహారంలోనే మునిగిపోతాడు. కానీ భగవంతుడు మాత్రం ఎప్పుడు గుర్తుకు రాలా. ఆయన భగవంతుడు గుర్తు రాకపోయినా బాగానే కలిసి వస్తా ఉంది, అందుకని బాగా సంపాదిస్తున్నాడు, మూటలు కడుతున్నాడు, మరి అందరు సంతోషపడుతున్నారు, అంతా బాగానే ఉంది. సరే భార్య చెప్పింది ఒకసారి, ఏమండి మీరు కూడా భగవంతుడి మీద భక్తిని కలిగి ఉండండి, చాలా మంచిది. అలా కాకుండా ఎప్పుడు ఇదే అంటే ఎట్లా, కనీసం మీకు ఖాళీగా ఉన్నప్పుడైనా సరే, లేదు ఉదయం కాసేపు, రాత్రి కాసేపు, పడుకోబోయేటప్పుడు కాసేపు భగవంతుడిని స్మరించండి, బాగుంటుంది అని అంటే పాపం ఆయన కూడా అన్నాడు, హే దైవ చింతన ఇప్పుడు ఎందుకే, అది ఎప్పుడో చివరిలో చూసుకోవచ్చు కానీ నిదానంగా చూసుకోవచ్చు, ఇంకా చాలా టైం ఉంది మనకి అని అన్నాడు. అంటే భార్య మాత్రం ఎంత చెప్పినా అతడు మారలా. సరే ఒకసారి ఆయనకి పాపం జబ్బు చేసింది, జబ్బు చేసినప్పటికీ కాస్త దానంతరం తగ్గేటట్టుగా లేదు, అందుకని డాక్టర్ దగ్గరికి పోయాడు. డాక్టర్ దగ్గరికి పోతే ఆయన ఏం చేశాడంటే కొన్ని ట్యాబ్లెట్లు, ఒక టానిక్ ఇచ్చాడు, ఇది కాస్త ఒక 15 రోజులు వాడండి, ఖచ్చితంగా మీకు తగ్గిపోతుంది, ఇది అంత అర్జెంటుగా తగ్గదు కానీ కొద్దిగా లేటుగా అయినా తగ్గుతుంది, వాడండి అని చెప్పాడు. సరే అని చెప్పి అవి కొనుక్కొని వచ్చాడు, ఇంట్లో భార్యకి ఇచ్చాడు. ఇచ్చి అదిగో ఉదయం భోజనం చేసిన తర్వాత, మళ్ళీ రాత్రికి భోజనం చేసిన తర్వాత ఇదిగో ఈ ట్యాబ్లెట్ ఒకటి, ఈ టానిక్ నాకు ఇవ్వు, నేనేమో ఏ పనిలోనే ఉంటాను, మర్చిపోతుంటాను అన్నాడు. సర్లే అని చెప్పి ఆమె తీసుకెళ్ళి వాటిని దాచిపెట్టింది, ఆయనకు కూడా కనపడకుండా దాచిపెట్టింది. సరే ఈయన పాపం చూసారా ఆమె ఈల మొదటి రోజు ఆయన మర్చిపోయాడు, రెండోది గుర్తుంది కానీ ఎందుకంటే ఈ బాధ ఒకటి ఉంది కదా జబ్బు బాధ అందుకని గుర్తుంది, ఇస్తుందేమో అని చూస్తే ఆమె ఇవ్వాల. మూడో రోజు అడిగాడు ఏమిటి ఇలా నేను నీకు టాబ్లెట్లును టానిక్ తెచ్చిచ్చాను కదా 2 కోట్ల ఖచ్చితంగా వాడమని డాక్టర్ చెప్పాడు, మరి నువ్వేంది ఆ టాబ్లెట్ ఇవ్వట్లేదు టానిక్ ఇవ్వట్లేదు అని మూడో రోజున భార్యను అడిగాడు. అడిగితే భార్య చెప్పింది ఏం చేస్తామండి నేను భోజనం చేయంగానే నాకేమో నిద్ర వస్తుంది నిద్రపోతాను, నిద్ర లేవగానే పనులు చేసుకోవాలా వంట చేసుకోవాలా మళ్ళీ సాయంత్రం మీకు తయారు చేయాలి కదా వంట కూడా తయారు చేయాలి కదా అలా చేయాలి. ఆ వంట అంతా చేసేటప్పటికల్లా మళ్ళీ కాస్త నీరసం వచ్చుద్ది, అవన్నీ సర్దుకొని వచ్చి కాసేపు నడుము మలుస్తా నాకు ఎక్కడ కుదురుతుందండి అన్నది. అదేమిటి మరి నీకు ఎక్కడ కుదురుద్ది అని అంటే మరి ఎట్లా మరి ఇవ్వకపోతే ఎట్లా అంటేను చూద్దామలేంటి చిన్నగా నాకు తిరిగి చిక్కినప్పుడు ఇస్తానులేండి. అదేంటే జబ్బు వచ్చినప్పుడు వాడాలి కానీ ఎప్పుడో తిరిగి చిక్కినప్పుడు ఇస్తానంటే ఎట్లా అన్నాడు. అవునండి మరి జబ్బు వచ్చినప్పుడే వాడాలని మీకు తెలిసింది కదా, మరి మనం అందరం భవరోగం అనేటువంటి ఓ జబ్బుతోటి బాధపడుతున్నాం ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా. మరి ఈ భవరోగానికి జబ్బు ఏంటంటే భగవత్ స్మరణ, భగవంతుడి గురించి తెలుసుకోవటం, భగవంతుడి గురించి సాధన చేయటం. మరి ఈ జబ్బుకి ఆ మందు తెలిసి కూడా మరి ఎందుకని అక్కర్లేదు అక్కర్లేదు ఇప్పుడు ఎందుకు తొందర ఉంది తర్వాత చూద్దాం నిదానంగా చూద్దాం చిన్నగా చూద్దాం ఇప్పుడేం తొందరలే అని అంటున్నారు కదా. మరి అప్పుడెప్పుడు చూస్తారు ఇది కూడా అట్లే చూడొచ్చు కదా అన్నది. దాంతో పాపం ఆయనకి కళ్ళు తెరుచుకున్నాయి, కళ్ళు తెరుచుకొని అయ్యో పొరపాటు పడ్డానే అని అనుకొని అప్పటి నుంచి ఆయన కూడా అసలు దైవభక్తిలో ఉన్నాడు. కాబట్టి మనకు అన్ని అవయవాలు బాగా ఉండి కళ్ళు బాగా కనపడతా కాళ్ళు చేతులు బాగా పనిచేస్తా అలాగనే బుద్ధి బాగా పనిచేస్తా చెవులు బాగా పనిచేస్తా అన్ని బాగా పనిచేస్తూ ఉన్నప్పుడే దైవ చింతన ప్రారంభించాలి. అంతేగాని చివరిలో చూసుకుందామంటే చివరిలో కళ్ళు కనపడవు చెవులు వినపడవు మరి కాళ్ళు అక్కడి నుంచి కదలటానికి వల్ల కాదు, ఏదైనా చేతులతోటి బరువులు మోయాలంటే కుదరదు, సాధన ఏదైనా చేయాలంటే చేయబుద్ధి కాదు, మరి వంగలేము లేవలేము కూర్చోలేము నడవలేము కాబట్టి ఏమీ చేయలేము. అప్పుడు ఇంకా తెలుసుకొని మాత్రం నీకేం ప్రయోజనం, ఏం తెలుసుకుంటావు, తెలుసుకోవటానికే వీలు. కనుక జీవితం అంతా కూడా భగవంతుని గురించినటువంటి ఈ శాస్త్రాన్ని తెలుసుకోవాల్సిందే సాధన చేయాల్సిందే. నిత్యము నిరంతరము కూడా భగవత్ చింతన చేస్తుంటేనే అంత్యకాలంలో భగవంతుడు మనకి గుర్తుకు రావటం జరుగుతుంది. అంతే తప్ప జీవితం అంతా ప్రాపంచికమైనటువంటి విషయాల్లో మునిగిపోయి సంసారంలో పడిపోయి చివరి సమయంలో భగవంతుడిని గుర్తుకు తెచ్చుకుందాం అంటే చివరి సమయంలో గుర్తుకు తెచ్చుకోవటం సాధ్యమవుతుందా? ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు ప్రతిరోజు వారు ఇంట్లో వంట చేస్తూ ఉంటారు, వాళ్ళు రోజు వంట చేస్తున్నారు కాబట్టి ఏ వస్తువు ఎక్కడుందో టక్కన ఆమె చేయి అక్కడికే బాధ్యత తీసుకుంటారు. కానీ రోజు వ్యవహారాలన్నీ నడుపుతా అసలు ఆ వంటింటి వైపుకే రాకపోతే ఆ భర్తో ఇంకోహళ్ళో ఎవరో ఒకరు కోడలో అత్తో ఎవరో ఒకరు చేస్తామంటే లేకుండా దర్జాగా కాలి మీద కాలేసుకొని కూర్చొని ఎప్పుడన్నా ఒకరోజు ఆ చేసేవాళ్ళు కనుక లేకపోతే వీళ్ళు కనుక వంటింటికి పోతే ఎట్లుంటుంది? అప్పుడు పప్పు ఎక్కడుందో తెలియదు, ఉప్పు ఎక్కడుందో తెలియదు, కారం ఎక్కడుందో తెలియదు, ఏమీ తెలియదు. అందుకని 10 నిమిషాలు చేయాల్సిన పని గంట పట్టుద్ది, చివరికి ఆ వంట ఏమవుద్దో వాళ్ళకి తెలియదు, ఈ తినే వాళ్ళకి కూడా తెలియదు. కనుక జాగ్రత్తగా జీవితం అంతా కూడా అలా ఆచరిస్తేనే సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. పూర్వం కన్నడ దేశంలో బాగా డబ్బు సంపాదించినటువంటి ధనికుడు ఒక ఆయన ఉన్నాడు, బాగా సంపాదించాడు, బాగా అంటే చాలా బాగా సంపాదించాడు డబ్బు, చాలా ఇళ్ళు వాకిళ్ళు డబ్బు బంగారము బ్యాంక్ బ్యాలెన్స్లు తోటలు భూములు అన్నీ ఉన్నాయి. సరే వృద్ధాప్యం వచ్చింది, ఎంతకాలం సంపాదిస్తాడు ఎవడైనా, ఆ వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమీ చేయలేడు. అప్పుడు కూడా ఇంకో బాధ ఉంటుంది, అయ్యో చేయలేకపోయానే సంపాదించలేకపోయానే సంపాదించలేకపోయినా సంపాదించలేదు, ఈ సంపాదించిందంతా ఏం చేస్తావయ్యా, నువ్వేమైనా తింటావా పెడతావా, అంతా తినం కదా ఏదో తినేది కొంతే కాబట్టి మరి ఇంకా సంపాదించలేని బాధపడతా ఉంటాడు. సరే పాపం అటు బాధపడతా ఉన్నాడు, అట్లా ఉండేవాడికి వృద్ధాప్యంతో పాటు పెద్ద జబ్బు ఒకటి వచ్చింది. దాంతో డాక్టర్లు పిలిపించారు కొడుకులు, 6 ఏడుగురో కొడుకులు ఉన్నారు, 4-5 కూతుళ్ళు ఉన్నారు, ఆరుగురు కొడుకులు పెళ్ళైనాయి, కోడళ్ళు ఉన్నారు, చాలా పెద్ద కుటుంబం. ఓ ఎంత ఖర్చు పెట్టినా కూడా తరగినటువంటి ఆస్తి, దీంతో హాయిగా ఆనందంగా ఉంటున్నారు అందరు కూడా. అయితే ఈ జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ని పిలిస్తే డాక్టర్ చెప్పాడు, కాబట్టి ఇది జబ్బు తగ్గేటువంటి అవకాశం మాత్రం లేదు, కాకపోతే ఏదో ఉపశమనం కోసం నేను ఏదో మందులు ఇస్తాను, కానీ ఇది అంటువ్యాధి, ఈయన ఇక్కడ కనుక ఉంటే మీకు కూడా ఈ జబ్బు అంటుకునేటువంటి ప్రమాదం ఉంది, కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి ఆయన ఏదో ట్యాబ్లెట్ రాసిచ్చిపోయారు. సరే అంటువ్యాధి అన్నారు కదా, ఈయన ఇక్కడే పెట్టుకుంటే ఎట్లా, మనం అందరం తిరుగుతుంటాం ఇంట్లో, పిల్లలు పెద్దవాళ్ళు అంతా ఉన్నారు, ఎందుకంటే కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అంతా ఉన్నారు కదా, అందుకని కుదరదని చెప్పి ఈయన పశువుల కష్టంలో అక్కడ ఏర్పాటు చేశారు. ఆ పశువుల కష్టంలో బండేశారు, ఓ మంచం వేసి అక్కడ బండేశారు. సరే పాపం ఆయన అక్కడే ఉంటున్నాడు, తలుచుకుంటున్నాడు, అయ్యో ఇంత చేశాను, ఇంత సంపాదించాను, చివరికి నా బ్రతికి అయిపోయిందే అని అనుకుంటున్నాడు. సరే చివరికి మరణ సమయం కూడా ఆసన్నమైంది. డాక్టర్ చెప్పాడు ఎంతసేపు బ్రతకడానికి వీల్లేదు, ఎంతసేపు బ్రతకడు అని చెప్పారు. సరే అందరు కూడా చుట్టూ చేరారు. చుట్టూ చేరిన తర్వాత నానా రామాను కృష్ణాను నారాయణాను అని చెప్పి అందరు కూడా తల మాట చెబుతున్నారు. పాపం ఏనాడన్నా రామ కృష్ణ అని అంటేగా ఈయనకి ఆ మాట రావటానికి, అందుకని నోరు పెగలటల్లా, కానీ నోరు పెగలటలేదు కానీ ఏదో అనాలని మాత్రం అంటున్నాడు. అయితే దగ్గరగా చెవులు పెట్టి విన్నారు, కాక్క కాక్క అంటున్నాడు, ఇంకేమీ లేదు. ఏమర్థమవుద్ది పాపం వీళ్ళకి, దాంట్లో ఒక్క మాట అన్నా ఏం కాదో తెలిస్తే మిగతాది ఊహించుకోవటానికన్నా వీలవుద్ది. కాక్క కాక్క అంటున్నాడు కానీ ఇంకా అసలు ఏమీ తెలియటల్లా. అమ్మో ఇంకా ఈ ముసలోడు ఏదో దాచిపెట్టాడు ఆస్తులు, ఎక్కడెక్కడో ఉన్నాయి, ఎవరి పేర్లతో ఉన్నాయో, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో, ఏమిటో ఏమైనా సరే తెలుసుకోవాలా, మనకేమో చెప్పాలని తపన పడుతున్నాడు, ఆ నోరు ఉన్నప్పుడేమో చెప్పాడో లేదు, ఇప్పుడేమో నోరు పడిపోయింది, ఏం చేయాలని చెప్పి ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద పెద్ద డాక్టర్లందరినీ పిలిపించారు. ఏమండి లక్షలు ఖర్చైనా పర్వాలేదు, మీరు మాత్రం ఆయన ఒక 2 నిమిషాలు అయినా సరే మాట్లాడేటట్టుగా చేయండి అన్నారు. సరే పాపం ఆ డాక్టర్లందరూ కూడా ఎంతో తంటాలు పడి చక్కగా మాట్లాడేటట్టుగా ఓ పెద్ద విలువైనటువంటి ఇంజక్షన్లు చేసి ఆయన కాసేపు అటు మాట్లాడేటట్టుగా చేశారు. దాంతో అతనికి కొద్దిగా శక్తి వచ్చింది. మరి ఇందా చెప్పినటువంటి కాక్క అన్నావే, ఏం చెప్పాలనుకున్నావు నువ్వు అని కొడుకులు అడిగారు. దానికి ఆయన అంటున్నాడు, కసబరికి ఇన్ను కరియొత్తదే అని అన్నాడు. కసబరికి ఇన్ను కరియొత్తదే అంటే ఇది కన్నడోళ్ళ మాట అన్నమాట, అంటే దూడ చీపిరి కట్టుని తింటుందిరా అన్నాడు. అంటే ఆ మూలన చీపిరి కట్టుంది, దాన్ని దూడ కొరుకుతుంది పడేసి, అయ్యయ్యో చీపిరి పోతుంది అని ఆ చీపిరి కట్టుని దూడ తింటుంది అన్నాడు. అది ఆయన చెప్పింది, వీళ్ళు 100,000 రూపాయలు ఖర్చు పెట్టి అదిగో ఆ చీపురు కట్టను రక్షించుకోమని చెప్పాడు. సరే ఆయనకి సరిపోయాడు. ఆ తర్వాత మరుజన్మ ఏమొచ్చిందనంటే బజార్లు ఊడ్చేటువంటి ఉద్యోగం వచ్చింది ఆయనకి, ఎందుకంటే చీపురు కట్ట కాదు చివరిలో గుర్తుంది, అందుకని పాకీ ఉద్యోగం వచ్చింది, అందుకని ఊళ్ళు బజార్లు చిమ్ముకుంటా బ్రతుకుతున్నాడు. అది తర్వాత జన్మ. అంటే మనం ఇందా చెప్పుకున్నాం, ఎంఎం వాపి స్మరణ్ భావం త్యజంతే కళేవరం తమ్ తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఏది తలుచుకుంటాడో ఎంఎం వాపి స్మరణ్ భావం త్యజంతే కళేవరం, ఈ కళేవరాన్ని వదిలేసేటప్పుడు దేన్ని తలుచుకుంటాడో అదే అవుతాడు. ఆయన చీపురు కట్ట తలుచుకున్నాడు, చీపురు కట్ట పట్టుకున్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఆ చివరిలో భగవంతుణ్ణి తలుచుకోగలిగితే భగవంతుణ్ణి అందుకునేటువంటి జన్మ వస్తుంది. నువ్వు బాగా గనక తలుచుకున్నట్లయితే చిన్నతనంలోనే భగవంతుడి వైపు తిరిగేటువంటి అదృష్టం కలుగుద్ది. లేదు ఒక రకంగా గనక తలుచుకోగలిగితే కాస్త మధ్య వయసులోనైనా వస్తావు, లేదు ఇంకా తక్కువగానైనా తలుచుకుంటే ఎప్పుడో చివరిలో ఒక్కసారి అట్ట లైట్ వెలిగినట్టు వెలుగుద్ది. ఎప్పుడు అసలు తలుచుకోలేదనుకో ఏముండదు, చివరి దాకా ప్రాణం పోయిన తర్వాత కూడా అసలు భగవంతుడు అనేవాడే గుర్తుండడు. కనుక జీవితం అంతా కూడా భగవంతుడిని తలుచుకోవటానికే మనం ప్రయత్నం చేయాలి. మనం ఎప్పుడు పోతాం లెక్కలేసుకోకూడదు. లేకపోతే ఎవరికైనా జ్యోతిష్యుడి దగ్గరికి పోయి ఏమండి నాకు ఎంతకాలం బతుకుతాను నా చేతి చెప్పండి అని అడిగితే ఆయన చెప్పాడు అనుకో ఓ 10 ఏళ్లలో పోతామని, కాబట్టి 10 ఏళ్ళు 9.5 9.8 అని నువ్వు లెక్కేసుకుంటా వస్తావు, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. 10 ఏళ్ళు కాదు 10 నిమిషాల్లో పోతామన్నా కూడా ఆ 10 నిమిషాలు భగవంతుడి కోసం వినియోగించు. ఏడాదిలో పోతా ఉంటే ఏడాది భగవంతుడి కోసం వినియోగించాలని తెలుసుకో. రెండేళ్లు బ్రతుకుతా ఉంటే రెండేళ్లు భగవంతుడి కోసం వినియోగించుకోవాలా. కాబట్టి ఎంతకాలం మనకు ఆయుష్ ఉంటుందో అంతకాలము కూడా భగవంతుణ్ణి తలుచుకోవటానికే మనం ఉపయోగిస్తేనే మన జీవితం సార్థకం అవుతుంది, లేకపోతే నిరర్థకం అవుతుంది. ఇదే మనం గ్రహించాల్సింది. ఈ అధ్యాయం ద్వారా మనం గ్రహించాల్సిన దాన్ని చిట్ట చివరిలో గట్టిగా భగవానుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు చివరిలో భగవంతుడిగానే తలుచుకుంటే భగవంతుడిని అందుకునేటువంటి జన్మ వస్తుంది, భగవంతుడి కోసం తప్పించేటువంటి జన్మ వస్తుంది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఎలాగైనా సరే భగవంతుడి గురించి తెలుసుకోవాలా, శాస్త్రాన్ని తెలుసుకోవాలా, భగవంతుడి గురించి సాధన చేయాలా, మోక్షాన్ని అందుకోవాలా అని అనుకుంటున్నారు కదా. అనుకునేటువంటి వాళ్ళలో కొంతమంది ఏమందుకుంటావులేండి అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఎలాగైనా అందుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఖచ్చితంగా ఈ జన్మలో అందుకోవాల్సిందే అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉంటారు. ఇలా అందరు ఉంటారు. ఇలాంటి భావాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ పూర్వ జన్మలో మనం ఎంతవరకు చేసామో దాన్ని బట్టి వస్తాము. మనం ఇంతకుముందు ఎన్ని మెట్లు ఎక్కాం, రెండు మెట్లు ఎక్కావా, నాలుగు మెట్లు ఎక్కావా, పది మెట్లు ఎక్కావా, 15 మెట్లు ఎక్కావా, దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ మెట్లు ఎక్కడం కనుక బాగా ఉంటే వచ్చే జన్మ బాగా ప్రారంభంలోనే మనం భగవంతుడి వైపు తిరుగుతాం. కాబట్టి ప్రయాణకాలే అపి అన్నారు ఈ శ్లోకంలో. ప్రయాణకాలే అపి అంటే ప్రయాణకాలంలో మరణ సమయంలో కూడా భగవంతుణ్ణి తలుచుకోవాలి. కనుక జీవితం అంతా భగవంతుణ్ణి తలుచుకుంటూ ప్రాణం పోయేటువంటి సమయంలో కూడా భగవంతుణ్ణి తలుచుకుంటే అప్పుడు మనకి తర్వాత వచ్చేటువంటి జన్మ ఉత్తమమైనటువంటి జన్మ వస్తుంది. ఈ ప్రకారంగా అంత్యకాలంలో కూడా భగవంతుణ్ణి తలుచుకోగలిగినటువంటి వాళ్లే యుక్తచేత సహా, యుక్తచేతస్థులు అంటే మనసుని స్థిరంగా నిలపగలిగినటువంటి వాళ్ళు. ఎల్లప్పుడూ భగవంతుడిని తలుచుకుంటామంటే వాళ్ళ యొక్క మనస్సు భగవంతుని మీదనే ఉంటుంది, వాళ్లే యుక్త చేతస్సులు అని అంటారు, వాళ్లే పరమాత్మను తెలుసుకోగలుగుతారు అని. కాబట్టి మనం నిత్యము నిరంతరము పరమాత్మ యొక్క చింతన చెయ్యాల, పరమాత్మకు సంబంధించినటువంటి విషయాల్ని వినాలి, చెప్పుకోవాలి. నువ్వు చదివినా విన్నా, అలాగనే జపం చేసినా, ధ్యానం చేసినా, అలాగనే శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసిన, సాక్షిభావన చేసిన, ఆత్మభావన చేసిన, బ్రహ్మభావన చేసిన, బ్రహ్మ నిష్టలో ఉన్న ఏ సాధనలు చేసినా సరే, ఏ సాధనలన్నా చేయి, నీకు ఏది చేతనైతే ఆ సాధన చేయి, దాన్ని తీవ్రమైనటువంటి భావనతో చేయి. ఎలాగైనా సరే నేను దీన్ని దాటాలి, ఈ సముద్రాన్ని, ఈ సంసార సాగరాన్ని నేను దాటాలి అనేటువంటి తీవ్రమైనటువంటి భావనతోటి మనం దీన్ని చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం అన్నారు. భగవంతుని నెట్టదలుచుకోవాలని తచ్చింతనం దాన్నే చింతించాలా, తత్కథనం దాన్నే చెప్పాలా, అన్యోన్యం తత్ప్రబోధనం ఒకళ్ళతో ఒకళ్ళు పరస్పరం దాని గురించే మాట్లాడుకోవాలి. కాబట్టి ఇలా మనం గనక ఉన్నట్లయితే పరమాత్మలో సంపూర్ణంగా పరమాత్మ యొక్క వ్యవహారంలో గనక మనం ఉన్నట్లయితే అప్పుడు మన యొక్క ఈ జీవితం సార్థకమవుతుంది అనేటువంటి విషయం స్పష్టం. కాబట్టి అలాగా మనం ఈ జీవితాన్ని గడుపుకోవటానికి ప్రయత్నం చేయాలా. మరి అధ్యాయం అయిపోయింది కనుక అధ్యాయం చివరిలో గద్యం ఉంటుంది, ఆ గద్యాన్ని చూడండి ఒకసారి. ఓం తత్సత్.
ఓం తత్సత్.
శ్రీమద్భగవద్గీతాసు.
శ్రీమద్భగవద్గీతాసు.
ఉపనిషత్సు.
ఉపనిషత్సు.
బ్రహ్మవిద్యాయాం.
బ్రహ్మవిద్యాయాం.
యోగశాస్త్రే.
యోగశాస్త్రే.
శ్రీకృష్ణార్జున సంవాదే.
విజ్ఞానయోగో నామ
ప్రథమోధ్యాయః. ఓం తత్సత్.
ఓం తత్సత్. ఇది
శ్రీమద్భగవద్గీతాసు.
భగవద్గీతాసు.
ఉపనిషత్సు.
ఉపనిషత్సు.
బ్రహ్మవిద్యాయాం.
బ్రహ్మవిద్యాయాం.
యోగశాస్త్రే.
యోగశాస్త్రే.
కృష్ణార్జున సంవాదే.
శ్రీకృష్ణార్జున సంవాదే.
జ్ఞానయోగో నామ.
విజ్ఞానయోగో నామ.
సత్యమైనటువంటిది ఇది. ఈ ప్రకారంగా శ్రీమద్ భగవద్గీతాసు ఈ భగవద్గీత అనబడేటువంటిది ఎలాంటిది అని అంటే ఉపనిషత్సు, ఇది ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటిది. బ్రహ్మ విద్యాయాం, బ్రహ్మ విద్యని గురించి చెప్పేది. బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ బోధించిన విద్య అని ఒక అర్థం. బ్రహ్మాన్ని అందుకునేటువంటి విద్య అంటే మోక్షాన్ని అందుకునేటువంటి విద్య అని ఒక అర్థం. అటువంటి బ్రహ్మ విద్యని యోగ శాస్త్రే, యోగ శాస్త్రాన్ని, యోగం అంటే కలయిక, యోగం అనేటువంటి పదం యుజ్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. యుజ్ అంటే కలపటం, కలయిక. మరి ఏం కలయిక ఇక్కడ? జీవుడు దేవుడితో కలయిక, జీవాత్మ పరమాత్మతో కలయిక. కాబట్టి జీవాత్మని పరమాత్మతో కలిపేటువంటి ఆ యోగ శాస్త్రం ఈ భగవద్గీత. ఈ భగవద్గీత ఏం చేస్తుందంటే జీవుణ్ణి భగవంతుడితో ఐక్యం చేస్తుంది. అందుకని నేను యోగ శాస్త్రే అన్నారు. శ్రీకృష్ణార్జున సంవాదే, ఇది ఎందుకండి చెప్పటం? మనకి తెలుసుగా కృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణే కదా. అంటే దీంట్లో ఒక విశేషం ఉంది. ఏమిటంటే కృష్ణుడికి అర్జునుడికి జరిగిన సంవాదం వల్ల మనకు ఒక పెద్ద ప్రయోజనం ఉంది. ఏమిటది? ఇప్పుడు మీలో చాలా మంది ఏమంటే క్వశ్చన్లు అడగండి అంటే కొంతమంది అడుగుతున్నారు, కొంతమంది ప్రతిరోజు అడిగేవాళ్ళు ఉన్నారు ఏదో ఒక క్వశ్చన్, కొంతమంది అప్పుడప్పుడు అడిగేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎప్పుడో ఒకసారి అడిగేవాళ్ళు ఉన్నారు, అసలు నోరు తెరవకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళకి దాదాపు 5 రెట్లు 6 రెట్లు 10 రెట్లు ఉన్నారు, అసలు నోరు తెరవరు. ఎందుకని అంటే ఏమోనండి మాకు మాట్లాడటం చేత కదండి, అడగాలంటే భయం అండి, ఏందోలేండి మేమేం అడుగుతాం, వాళ్ళు ఏదో అడుగుతున్నారుగా మేము చూస్తున్నాము ఇలా అనుకుంటా ఉంటాం. కనుక ఇక్కడ మనకి బాగా శాస్త్రం అర్థం కావాలంటే ఎక్కడ మనకి డౌట్ వస్తుందో దాన్ని గురువు ద్వారా అడిగి తీర్చుకోవాలి. అలా తీర్చుకోవాలంటే మనకి చేత కాదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడు లేడు, అందుకని ఆ శ్రీకృష్ణుడికి అర్జునుడికి సంవాదం జరిగిందంటే అర్జునుడు అడుగుతుంటాడు, శ్రీకృష్ణుడు చెబుతుంటాడు, మనం వింటుంటాం, అందుకని మనకి ప్రయోజనం. అయితే అర్జునుడికి శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది? ఇద్దరు బంధువులు, భావభావమర్ధులు. శ్రీకృష్ణుడు మేనత్త కొడుకు, అర్జునుడు పైన అర్జునుడికి శ్రీకృష్ణుడి యొక్క చెల్లెలు సుభద్రనిచ్చారు. అందుకని బంధుత్వం ఉంది, స్నేహం ఉంది, భక్తి ఉంది. కాబట్టి ఇద్దరు కూడా ఒక వయస్సు వాళ్ళు, అందుకని బాగా సంబంధం బాగా కుదిరింది. అందుకని ఏ భయం లేకుండా చక్కగా అడుగుతాడు అర్జునుడు, అమ్మయ్యా మన బాధ తీర్చేసావు అంటే మన ప్రతినిధి అక్కడ అర్జునుడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు, అన్ని అడుగుతూ ఉంటాడు, మనం ఏం అడిగే పని లేకుండా సరిపోతాం. ఈ ప్రకారంగా కృష్ణార్జున సంవాదే అనటంలో ఇదో ప్రయోజనం ఉందన్నమాట. అలాగనే విజ్ఞాన యోగో నామ, విజ్ఞాన యోగం అనేటువంటి పేరు కలిగినటువంటి 7వ అధ్యాయ 7వ అధ్యాయం సమాప్తం. ఈ రకంగా 7వ అధ్యాయం సమాప్తమైంది. అన్నిట్లో ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఈ భగవద్గీత ఉపనిషత్సు, ఉపనిషత్తుల యొక్క సారం. ఉపనిషత్తులంటే పూల తోట ఉంది, ఆ పూల తోటలో అనేకమైనటువంటి పూల చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క పూల చెట్టు ఒక్కొక్క ఉపనిషత్తు అన్నమాట. ఆ చెట్లకు పూసినటువంటి పూలన్నీ కూడా ఉపనిషత్తుల యొక్క ఫలితాలు, ఉపనిషత్తుల యొక్క ఫలాలు. ఆ ఉపనిషత్తుల యొక్క ఫలాలన్నీ కూడా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ బాగా కూర్చి ఏర్చి కూర్చి ఈ భగవద్గీత అనేటువంటి గ్రంథాన్ని తయారు చేశారు. ఇది మన అదృష్టం. వ్యాస మహర్షి మనందరికీ కూడా దీన్ని కల్పించాడు. వ్యాసుడు ఎవరయ్యారంటే ఈ సమస్తమైనటువంటి జగత్తుకి కూడా కావలసినటువంటి సమస్త జ్ఞానాన్ని అందించినటువంటి వాడు. అందుకనే వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అన్నారు. వ్యాసుడు లాంటి మహానుభావుడు, వ్యాసుడు లాంటి గురువు ఎవరు కూడా ఇంకా దొరకనే దొరకరు మనకు అటువంటి వాడు. అందుకనే వ్యాసుడి యొక్క జన్మదినాన్ని వ్యాస పూర్ణిమగా, గురు పూర్ణిమగా మనం ఎందుకు జరుపుకుంటున్నాం? ఎల్లుండదే గురు పూర్ణిమ కాబట్టి ఆ గురు పూర్ణిమగా ఎందుకు జరుపుకుంటున్నాం అంటే వ్యాసుడు జగద్గురువు కాబట్టి గురు పూర్ణిమగా, ఆయన పుట్టినటువంటి రోజు గనక గురు పూర్ణిమగా మనం జరుపుకుంటున్నాం. అందుకని వ్యాసుడు ఈ మహాభారతం మధ్యలో ఈ భగవద్గీతను అందించాడు. మహాభారతమే ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. ఒక మహాగ్రంథం. దానితో తొలతూగేటువంటి గ్రంథాలు ఈ ప్రపంచంలోనే లేవు. అలాంటి మహాభారతంలో ఈ భగవద్గీత అనేటువంటి అద్భుతమైనటువంటి వేదాంత శాస్త్రాన్ని, ఉపనిషత్తుల యొక్క సారాన్ని ఇలా గుచ్చి మనకి అందించడం జరిగింది. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతని సామాన్యులైనటువంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవటానికి వీలుగా, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వాటిని అర్థం చేసుకోవటం కష్టం గనక, అందులో ఉన్నటువంటి వాటి అన్నింటి యొక్క సారాన్ని పిండి మనకు అందించారు. మనం ఏదైనా సరే ఒక కాయ కానీ పండు కానీ ఏదైనా తినాలని అంటే ఒక కష్టమైతే మనం కాస్త రోట్లో వేసి కనుక ఇదేరికి రుబ్బాల, ఇప్పుడైతే గ్రైండర్లో వేస్తే కాస్త రసం అయిపోతుంది, దాన్ని తాగేస్తాం హాయిగా ఉంటుంది. అట్లా ఇది రసం, ఉపనిషత్తులు అనేటువంటి ఆ పండ్ల యొక్క రసం ఈ భగవద్గీత. ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయం. అదిగో అటువంటి భగవద్గీతలో 7వ అధ్యాయాన్ని మనం ఇప్పుడు పూర్తి చేయడం జరిగిపోయింది. ఇక 8వ అధ్యాయం రాబోతా ఉంది. 8వ అధ్యాయం 7వ అధ్యాయం కన్నా అత్యద్భుతంగా ఉండేటువంటి అధ్యాయం. ఎందుకండి అట్ అంటున్నారు అంటే, 7వ అధ్యాయమే కాదు ఏ అధ్యాయమైనా సరే మనకి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలను తెలియజేస్తుంది. కానీ ఎక్కడా దొరకనటువంటి బ్రహ్మసూత్రాల్లో ఉన్నటువంటి విషయాల్ని చిట్టు చివరిలో ఒక 6 శ్లోకాలలో మనకి ఈ 8వ అధ్యాయం చివరిలో వస్తుంది. అంతేకాదు మధ్యలో కూడా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. అందుట్లోనూ మానవుడై పుట్టినటువంటి వాడికి ఖచ్చితంగా కావాల్సినటువంటివి ఉన్నాయి. ప్రతి మానవుడికి కూడా అవసరమైనటువంటివన్నీ ఈ 8వ అధ్యాయంలో ఉన్నాయి. మరి 8వ అధ్యాయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం.